సాయిరాం మూర్తి గారు.
సాయిరాం అండి.
రేడియో సాయి స్టూడియోకి మా హృదయపూర్వక స్వాగతం అండి.
సాయిరాం,
ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా మీరు మంచి గుర్తింపు పొందారు. ఆధ్యాత్మిక విషయాల్లో అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి విషయాలకి మంచి వివరణ ఇచ్చారు. మీ శ్రోతల్లో వారికి ఆధ్యాత్మిక జీవితం పట్ల ఉండేటటువంటి సందేహాలను తొలగించగలిగారు మీరు. అయితే భగవాన్ అనేకమైనటువంటి ఉపన్యాసాలలో ఈ ప్రపంచంలో సుఖశాంతులు నెలకొనడానికి, సంఘం సుఖశాంతులతో వర్ధిల్లడానికి మూడు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారండి. అవి దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి. అంటే ఈ విషయాల్ని మనం గమనించినట్టయితే చాలా సూక్ష్మమైనటువంటి అల్పాక్షరముల అనల్పార్థ రచన అన్నట్టుగా మానవుడి యొక్క జీవితం సఫలమయ్యేందుకు మానవుడు ఈ ప్రపంచానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి సుఖశాంతులతో వర్ధిల్లేలా చేయటానికి మూడు విషయాలు జీవితంలో ఆచరించాలి. కానీ ఇవి ఎట్లా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని గురించి సరైనటువంటి అవగాహన చాలా మందికి లేదు. ఆ విషయంలోనే మిమ్మల్ని ప్రశ్నిద్దామని నేను అనుకుంటున్నాను.
తప్పకుండా.
ముఖ్యంగా దైవప్రీతి అంటే, మామూలుగా దైవప్రీతి అంటే దైవం పట్ల భక్తి కలిగి ఉండటం ఒక విషయం, లేదా మనం అర్చనాదికాలు నిర్వహించటం ఒక విషయం. దైవప్రీతి అంటే దైవానికి నచ్చినట్టుగా జీవించటం అనేది మరొక విషయం.
అవును, అవును.
దీనికి కాస్త వివరంగా సామాన్యుడికి అర్థమయ్యేటువంటి రీతిలో మీరు వివరించాలని నా కోరిక.
అసలు సత్యసాయి భగవానుడి అవతారమే చాలా పరమాద్భుతమైన అవతారం. ఆయన ఏ బోధ చేసినా వేద శాస్త్ర ప్రామాణికంగానే బోధ చేశారు.
అవును.
అయితే వేదాలు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలని సామాన్య మానవుడికి ఒక నైతిక ప్రవర్తన, నైతిక నియమావళి, ఈ రకంగా బోధ చేస్తున్నట్టు చేయనట్టుగా, అంటే చేసి చేయనట్టుగా దివ్య ప్రబోధం చేస్తూ వచ్చారు. అందులో ఇప్పుడు మీరు చెప్పిన ఈ మూడు చాలా ఉదాత్తమైనటువంటివి. దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి, ఈ మూడు ఒక వరుస అయినప్పటికీ అసలు ఎక్కడ ప్రారంభం కావాలి అని విచారణ చేస్తున్నట్లయితే సంఘంతో ప్రారంభం కావాలి. సంఘం అంటే వ్యక్తుల సమూహం. సంఘం అంటే ఈ సంఘానికి మూలమేమిటని గనక మళ్లీ విచారణ చేసినట్లయితే వ్యక్తి మూలం అవుతున్నాడు. వ్యక్తి గనక తనను తాను సంస్కరించుకుంటూ, తాను ఎవరికి అపకారం చేయకుండా, సమాజం మీద తాను ఆధారపడుతూ, సమాజంలో తాను ఒక భాగమై, సమాజానికి ఒక ఎసెట్ గా గనక జీవితం గడపగలిగినట్లయితే ఒక నీతి, ఒక నియమం రెండు ఏర్పడతాయి.
అవును.
అంటే తన ఉనికి చేత, తాను చేస్తున్న పనుల చేత, తాను నేర్చిన విద్యలను జీవన విధానంగా శ్రీకారం చుట్టుకున్నటువంటి వేళ ఈ ప్రపంచానికి ఒక వ్యక్తి ఆదర్శప్రాయమైన వ్యక్తి అవుతున్నాడు. సంఘానికి ఉన్నటువంటి పరిమితులు, మర్యాదలు, గౌరవాలు వాటిని గమనిస్తూనే, తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూనే సంఘాన్ని తానుగా, తాను సంఘంగా భావించగలిగితే నిజానికి సంఘ నీతి ఏర్పడుతుంది. సంఘానికి కొన్ని కట్టుబాట్లున్నాయి. ఆ కట్టుబాట్లని విశేషంగా భౌతిక స్థాయిలో, మానసిక స్థాయిలో, తర్వాత ఆధ్యాత్మిక స్థాయిలో, ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకుంటూ తన జీవితాన్ని గనక గడిపినట్లయితే దాని పేరు సంఘనీతి. ఈ సంఘనీతికి స్వామి చాలా సపోర్టివ్ గా రెండు మాటలు చెప్పారు.
ఏమిటండి?
సంఘనీతికి చాలా దానికి ఒక ఉదాత్తమైనటువంటి బలాన్ని చేకూరుస్తూ సపోర్టివ్గా ఏమిటి అవంటే, 18 పురాణాల సారము రెండు మాటల్లో ఇమిట్ చేశారు స్వామి.
ఏమిటండి అవి?
అవి ఒకటి అందరికీ నోటికొచ్చినటువంటి మాట, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఎవరిని ఎప్పుడూ బాధించకు, చేయగలిగితే అన్ని వేళలా సాయం చేస్తూ ఉండు అని. సంఘనీతిలో ఇది చాలా కీలకమైనటువంటి ఉపదేశం అండి. సహాయం చేస్తూ ఉండాలి, తాను సహాయం పొందుతూ ఉండాలి. తాను ఎవరికి హారం చేయకూడదు, అలాగే తను కూడా సమాజం వలన ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకూడదు. ఇదే కదా. మళ్లీ కాస్త మూలంలోకి వెళితే 18 పురాణాలతో పాటుగా ఋగ్వేదం ఏం చెప్పింది? అన్ని వైపుల నుంచి నాకు ఉదాత్త భావనలు అన్ని వేళలా కలుగుగాక.
అవును,
దాని కిందనే ఇంకో మాట కూడా చెప్పింది, నా నుంచి ప్రపంచానికి అన్ని వేళలా ఉదాత్త భావనలు ప్రసారమవుగాక. అంటే నా నుంచి ప్రపంచానికి, ప్రపంచం నుంచి నాకు, ఇది పరస్పరాధేయంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడింది. గనక సంఘనీతి వ్యక్తిలో నుంచి ప్రారంభమైంది. ఆ వ్యక్తి సమాజాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు ఒక నియమం గనక పెట్టుకున్నట్లయితే, నేను ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం నా వలన ఈ ప్రపంచానికి నష్టం కలగకూడదు, లాభం కలుగుతుంది కలగే తర్వాత, అది ఎప్పుడైతే నష్టం కలగకూడదు అన్నాడే ఇది మొట్టమొదటి లాభం. ఈ రకంగా వ్యక్తి వ్యవస్థ కలిసి ఏర్పరచుకున్నదే సంఘనీతి కాబట్టి ఆ సంఘానికి బాబా చాలా ఉత్తమోత్తమ స్థాయినిచ్చారు.
అంటే నాకు ఇక్కడ ఇంకొంచెం వివరణ కావాలండి. ఎందుచేతనంటే, సరే సమాజానికి తన వల్ల ఏ విధమైనటువంటి అపకారం జరగకూడదు, అదేవిధంగా తనకి కూడా సమాజం నుంచి ఏ విధమైనటువంటి హాని జరగకూడదు. బాగుంది. అయితే ప్రతి వ్యక్తి ఏదో ఒక వృత్తి చేస్తూ ఉంటాడు, ముఖ్యంగా తన విద్యుక్త ధర్మం సరిగ్గా నిర్వర్తించలేకపోతే సమాజానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది. అటువంటి సందర్భంలో తన విద్యుక్త ధర్మ నిర్వహణలో ఈ సంఘనీతిని ఏ విధంగా పాటించగలగాలి?
ఇక్కడే ఉన్నది అసలు ఆ ప్రబోధమే చాలా దివ్యాత్మకమైన ప్రబోధం. సంఘనీతి అనేది ఒక ఆలోచన, ఒక భావన. ఆ భావనని మనం ప్రపంచంలో ఆచరించాలి. ఆచరణ మార్గానికి ఇంకొక స్థాయి కూడా స్వామి చెప్తూ, సంఘనీతిని ఉపాసించేవాడు లేదా ఆచరించేవాడు, పాటించేవాడు పాపభీతి కలిగి ఉండాలి అని ఇందాక మీరు అడిగిన దాంట్లోనే ఉంది అసలు.
అవును,
ఎప్పుడైతే పాపము చెయ్యకూడదు, చేస్తే నాకు ప్రమాదం ప్రపంచానికి ప్రమాదం అన్నాడో దానిలోనే అసలు ఈ సంఘనీతి ఇమిడిపోయినది. కాబట్టి ఆ రెండు రెండుగా కనిపిస్తున్నా నిజానికి ఒక భావమే. పాపం అంటే ఏమిటి? తన వల్ల ఇంకోటికి అపకారం జరిగితేనే పాపం. అది చూపు చేత, భావన చేత, సంకల్పం చేత ఈ కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి సంఘనీతి, పాపభీతి రెండు కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి విషయాలు. పాపం చేస్తే నాకేదో చుట్టుకుంటుంది, నాకు నష్టం కలుగుతుంది, ఇవాళ గారితే రేపైనా అనుభవించవలసి ఉంటుంది అని ఎప్పుడైతే ఒక చిన్న భయం లోపల ఉన్నదో, పాపపు కార్యకలాపాలలో మనస్సుని వాడు ముందు పోనివాడు.
అవును,
సంఘానికి భయపడుతూనే దాని పట్ల భక్తి గౌరవం కూడా కలిగి ఉండాలి. ఒట్టి భయం మాత్రం మనిషిని నడిపించదు. అందువలన ఈ పాపభీతి సంఘనీతిలో ఒక భాగం మాత్రమే. ఈ రెండింటిని ఇట్లాగే తులనాత్మకంగా మనం విచారణ చేయాలి. పాపభీతి అంటే జపాలు తపాలు చేయనివాడు పాపాత్ముడు, దానాలు ధర్మాలు చేసినవాడు పుణ్యాత్ముడని ఇది ఇక్కడ లేదు. మనస్సు ఈ ప్రపంచంలో ఇది మంచి ఇది చెడు అని మనకి చెప్తుంది. మంచిని గ్రహించుకుని గనక సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని మన జీవన విధానం చేయగలిగితే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి, అందరూ ఆచరించగలిగినటువంటి ఒక సంఘనీతి తనంతట అదే ఏర్పరచుకుంటుంది.
ఇప్పుడు సమాజంలో కొంతమంది వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, అయితే వారికి నీతి నియమాలకి కట్టుబడి ఉండటంలో ఒక్కొక్కప్పుడు వాళ్లు విజయం సాధించలేకపోతుంటారు. అటువంటి సమయంలో ఏం చేస్తే ఈ నీతి నియమాలని, కట్టుబాట్లని ఘర్షణ లేకుండా పాటించడానికి తగినటువంటి ధైర్యాన్ని సంపాదించుకుని తన యొక్క జీవితాన్ని ఆదర్శంగా నిలుపుకోగలుగుతాడు?
బాగుంది. దానికే దైవ ప్రీతి కావాలి. అది
అది
ఇప్పుడు మీరు అడిగిన వీటి ఘర్షణ ఏర్పడుతుంది. ఇది ప్రపంచం. ఈ ప్రపంచంలో తాను ఒక ధర్మాన్ని పాటించాలని అనుకున్నాడు. అది ఈ ప్రపంచంలో అది ఒక విచిత్రంగాను పనికిరానిదిగాను కనిపిస్తున్నది. మనసు ఘర్షణకు లోనవుతున్నది. అందుకనే దైవ ప్రీతి కావాలి.
అంటే సంఘనీతి పాటించాలి, మానవతా విలువలని అనుసరించాలి అనేటటువంటి చాలా దృఢమైనటువంటి సంకల్పం ఉంటుంది. సంకల్పం ఉండి కూడా ఈ సమాజంలో ఉండేటటువంటి ప్రలోభాలు కనండి లేదా పరిస్థితులు కనండి లోబడి అవి పాటించలేనటువంటి పరిస్థితి అప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. అంటే సర్దుకుపోయేటటువంటి ఏర్పాటు ఉంటుంది. అటువంటి సమయంలో నీతి నియమాలని పాటించగలిగినటువంటి గొప్ప ధైర్యం కావాలి. అంటే సంస్కారం కావాలి. ఆ సంస్కారము ఎట్లాగా
ఈ దైవ ప్రీతిలో నుంచి అది ఏర్పడుతుంది. అంటే మనల్ని ఒకడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, మన ఆలోచన విధానం ప్రారంభం కాగానే మన కార్యకలాపాలు ముగిసే వరకు ఆయన దీన్నంతా చూస్తున్నాడు. నా కంటి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ ఎవడో నా మీద ఒక అజమాయిషీ చేస్తున్నాడు, నేను నా వాటినన్నింటినీ గమనిస్తున్నాడనే భావన ఉంటే వాడు భయపడతాడు. దాని అది దానికి దైవం అని పేరు పెట్టుకుందాం కాసేపు. ఆ దైవం మామూలు కళ్ళకు కనిపించేవాడైతే కాదు. ఎక్కడున్నాడయ్యా? నీ లోపలే ఉన్నాడు. వాడు చెబుతున్నాడు నువ్వు చేస్తున్న పని తప్పు. అది ఎప్పుడు దైవం పట్ల నాకు భయం ఉంటే పాపం పట్ల భయం ఉంటుంది, సంఘం పట్ల భయం ఉంటుంది. నేను భయాన్ని వదిలిపెట్టాలి. దైవం పట్ల నాకు ప్రీతి ఉంటే పుణ్యం పట్ల ప్రీతి పెరుగుతుంది. పుణ్యం పట్ల ప్రీతి ఉంటే సంఘం పట్ల ప్రీతి పెరుగుతుంది. అంటే నేను భయపడుతూ జీవించే కంటే ఒక భక్తితో, ఒక నమ్మకంతో, నాకంటే శక్తివంతుడైన వాడు ఒకడున్నాడు, వాడు దేవుడు, పరమాత్మ, రాముడు కావచ్చు, సత్యసాయి భగవాన్ కావచ్చు, ఎవరు కానివ్వండి, ఒక దైవం ఉన్నాడు అనగానే నాకు పరిమితి ఏర్పడుతున్నది. నా ఆలోచన కట్టు దాటిపోయే ప్రసక్తి లేదు. కాబట్టి దైవ ప్రీతి, సంఘ ప్రీతి, పుణ్యప్రీతి, ఈ మూడు కూడా చాలా పాజిటివ్ ఎలిమెంట్స్. ఈ మూడు మనం ఇక్కడి నుంచే ప్రారంభం చేయాలనేది స్పష్టమైనటువంటి భావన.
అంటే ఇంకొక విషయం ఇందులో ఉందండి, అంటే సంఘనీతి అంటే కేవలం తన విద్యుక్త ధర్మమే కాకుండా సమాజంలో అనేకమైనటువంటి వర్గాలతో మనకి సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధంలో ఈ సమాజంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి రుగ్మతలున్నాయి. ఈ రుగ్మతల్ని మన విద్యుక్త ధర్మంతో సంబంధం లేకుండా వాటిని తొలగించగలిగినటువంటి ఒక సంకల్పం మనకి ఉండి వాటి కోసం కూడా మనం ప్రయత్నం చేస్తే ఈ సంఘం మరింత సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది కదా. అంచేత ఇలాంటి బాధ్యతలు తన విద్యుక్త ధర్మమే కాకుండా దీన్ని మించి కొన్ని మంచి పనులు చేయాల్సి వస్తుంది. అంటే దురాచారాలు ఉంటాయి, అనేకమైనటువంటి దురాచారాలు ఉంటాయి సంఘంలో, వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కాకుండా సత్పురుషులు ఉంటారు, వారిని సేవించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అదే కాకుండా ఎవరితో దీనజనులు ఉంటారు, వాళ్ళకి సేవ చేయవలసి వస్తుంది. దానికి ఈ తన విద్యుక్త ధర్మంతో ఏమీ సంబంధం లేదు. విద్యుక్త ధర్మం ఒక పార్టే సంఘనీతిలో, విద్యుక్త ధర్మం ఒక భాగం మాత్రమే. కానీ దీన్ని మించి అనేకమైనటువంటి రీతులలో ఈ సమాజానికి మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమాజ సుఖ సంతోషాలకు అనేక విధాలుగా మనం పాలు పంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వీటి పట్ల ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి?
దీనికి స్వామి చాలా అందంగా ఒక మాట చెప్పారండి, గొప్ప పరిష్కారం ఒక లైన్ లో చెప్పారు. ఏంటంటే, ప్రపంచానికి నువ్వు పాజిటివ్ గా కంట్రిబ్యూట్ చేయగలిగినా చేయలేకపోయినా నెగటివ్ గా మాత్రం కంట్రిబ్యూట్ చేయవద్దు. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇది స్వామి. అయితే నెగటివ్ గా చేసేవాడు ఇక్కడ చోట్లేదు, వాడి గురించి విచారణ లేదు. పాజిటివ్ గా చేసేవాడు ఎట్లా చేయాలి అని, ఇక ఇందాక మీరన్నట్లు సమాజంలో జరిగేటువంటి అనేక అనేక అనాచారాలు, దుష్టాచారాలు, తర్వాత రాతియుగం నాటి భావాలు, వాటన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటూ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఒక అద్భుతమైన మానవ సంబంధాలు కనుక మెరుగుపరుచుకుంటూ జీవించగలిగినట్లయితే తాను కూడా ప్రపంచాన్ని వెలిగించగలడు తన స్థాయిలో. ఇది చాలా అవసరం. అలాగే మహాత్ములంతా ఉన్నారు మీరన్నట్లు, ఈ మహాత్ముల పాత్ర, సంస్కర్తల పాత్ర ఏమిటంటే చాలా బ్రాడ్ గా ఉంటుంది, చాలా విశాలం. ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు సంస్కరణ ప్రారంభించరు. ఈ సమస్త ప్రపంచము, తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఆదర్శవంతమైన, నీతివంతమైన, పవిత్రవంతమైనటువంటిదిగా ఉండాలి, ఈ అనాచారాలు పోవాలి, దానికి ఏమి చేయాలి అంటే వ్యక్తిగా సంస్కరణలు ప్రారంభం కావాలి. వ్యక్తి సమాజం భిన్నం కావు, కాబట్టి వ్యక్తి సంస్కరణ చాలా ప్రధానం. సంస్కరింపనేల సంఘమంతటి నీవు సజ్జనుండవగు స్వార్థముడిగి, ఒక్క నీచుడప్పుడు ఉర్విలో తగ్గును. అట్లా ఎవరికి వాళ్లే అనుకున్నారనుకోండి, సహజంగా ఈ పరిణామం సంభవిస్తుంది. అందుకనే సత్యసాయి భగవానుడు ప్రారంభించినటువంటి ఈ సేవా ఆర్గనైజేషన్ లో సంఘం చాలా ఉదాత్తమైన పాత్ర ఉంది. దానికి తన భక్తులైన వారిని, భక్తులు కాని వారిని, స్వామి అంటే ఇంకా తెలియని వారిని, అమితంగా ఆకర్షించినటువంటిది సేవాయోగం. సేవ ఎక్కడ చేస్తాం? ఒక జడమైన దానికి చేయలేం.
అవును,
ఏది చైతన్యంగా ఉన్నదో, ఏది ప్రాణం పోసుకున్నదో, ఏ దేనికి అవసరాలున్నాయో, దేనికి ఆకలున్నదో, వీటన్నింటినీ గమనించమన్నారు. దానిలో మీరు చెప్పిన దీనజనోద్ధరణ ఉంది. దీనజనులున్నారు, తల్లిదండ్రులు లేనివాళ్లు, అనాథలున్నారు. మరి వీళ్ళందరికీ అన్నం ఎవరు పెట్టాలి? సంస్కరింపబడినటువంటి వ్యక్తి అహంకారం లేకుండా సేవ చేస్తాడు. సంస్కారానికి లోను కాని వ్యక్తి దయా జాలి అనేటువంటి రెండు భావాలతో చేస్తాడు. ఇక మూడవ వాడు అసలు ఈ రకమైనటువంటి పరిచయం, ఈ భావమే పరిచయం లేనివాడు డబ్బు వెదజల్లుతాడు స్వామి అన్నారు. సేవలో ఈ సంఘ నీతిలో వ్యానిటీకి చోటు లేదు బంగారు, చారిటీకే చోటున్నది. చారిటీ వెర్సెస్ వ్యానిటీ. ప్రపంచంలో అనేకం జరుగుతుంటాయి. చారిటీగా చేయాలి. చారిటీ అంటే పరమాత్మ నాకు ఇచ్చిన దాంట్లో నేను మళ్లీ సంఘానికి ఇవ్వగలుగుతున్నా, ఎందుకంటే నేను అంత సంఘం నుంచి పోగు చేసుకున్నా. కాబట్టి సంఘాన్ని తన దర్పణంగా, ఒక మంచి అద్దంగా, తన ప్రతిబింబంగా, ఒక ప్రతిధ్వనిగా భావించుకోగలిగినట్లయితే సంఘ నీతి అనేటువంటిది వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థ స్థాయి వరకు ఇది పరిణామం జరుగుతూ ఉండాలి. ఇది ఏదో కొంత చేసి సాగేది కాదు, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్.
అవునండి, వ్యక్తిగత పరిణామం చాలా ముఖ్యం. ఈ ప్రపంచంలో మనం పుట్టినప్పుడు మన వ్యక్తిత్వపు ఒక చిరస్మరణీయమైనటువంటి ముద్రని ఈ సంఘంపై వేయలేకపోతే మానవుడిగా పుట్టి లాభం ఏమిటి అంటాడు వివేకానందుడు. అందుచేత వ్యక్తిలో పరిణామం రావాలి. వ్యక్తి పరిణామం వస్తే సంఘ నీతిని బాగా పాటించగలుగుతాడు.
అవును.
అయితే ఈ వ్యక్తిలో పరిణామానికి ఎటువంటి సాధన అవసరం? ఏ సాధన చేస్తే తనకి తాను అనుకున్నటువంటి నీతిని చక్కగా పాటించగలుగుతాడు? ఏ విధంగా త్యాగమయుడుగా కాగలుగుతాడు?
నా కర్మణ నా ప్రజయా నా ధనేన త్యాగేనైక అమృతత్వ మానసుః. ఇది వేద ప్రామాణికమైన మాట. సత్యసాయి భగవానుడు కూడా అదే చెప్పారు. ఏ దేనిని త్యాగం చేయాలి? మీకున్న భౌతిక సంపదలు ఈ ప్రపంచానికి అక్కర్నే లేదన్నారు. ఒకటే మాట, ఏం త్యాగం చేయాలి? అహంకార మమకారాలు త్యాగం చేయాలి. ఆభిజాత్యం పోగొట్టుకోవాలి, ప్రగల్భం పోగొట్టుకోవాలి. నేను తప్ప మరొకడు ఉండటానికి వీలు లేదనేటువంటి అసహజమైన భావన వదిలిపెట్టాలి. నేను అందరితో, అందరూ నాతో. ఇది సహనాభవతు సహనోభునక్తు. స్వామి ఇదే చెప్తూ వచ్చారు, అందరూ కలిసి ఉండండి, అందరి కోసం నువ్వు, నీ కోసం అందరూ. అప్పుడే ఈ అందరూ కలిసి ఒక చోట ఉండగలుగుతారు.
అంటే ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు వచ్చానంటే, చాలా మంది సమాజానికి మేలు చేశామంటే ఏదో కాస్త ఓ విరాళం ఇచ్చినా, ఓ దానం చేసినా, ఓ మంచి పని చేసినా చాలు, ఇంతకంటే నేనేం చేయాలి, సమాజానికి మాత్రం చేశాను కదా, ఇది చాలా మంచి పనే చేశాను, నా యొక్క ధర్మం ఇంతటితో అయిపోయింది అనేటువంటి భావం చాలా మందిలో ఉంటుంది. అది కాకుండా దీన్ని దాటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాన్ని మరికొంచెం వివరించండి.
ఏం లేదు, నా కర్మణ, మీరు చెప్పిన ఈ దానాలు చందాలు, ఏదో మందిరాలు కట్టడాలు, ఇంకేదో చేయటాలు, ప్రతి ఏడాది ఒక చలువు పందిళ్లు వేయటం మంచిదే, కానీ దాని వలన అమృత సిద్ధి మాత్రం పొందదు. ఎందుకని? చిరస్మరణీయమైన ఒక పాత్ర, ఒక ముద్ర కాలమనే ఇసుక ఎడారి మీద పడాలి అంటే నువ్వు చేసిన ఈ కర్మలన్నీ కూడా అక్కడిదాకా తీసుకువెళ్లవు. నీ మనస్సుని ప్రశాంత స్థితికి కొంతవరకు తీసుకెళ్లగలవు. భావనను బట్టి అహంకారంతో చేస్తే అది కూడా ప్రయోజనం లేదు, బలిచక్రవర్తిలాగా. ఆ విషయం వేరు. అలాగే నా ప్రజయా, మనకు లక్ష మంది పరిచయం అయినారు ఈ ప్రపంచం అందరికీ, మనం వెరీ పాపులర్ అనుకుంటాడు ఒకడు. ఏం లేదు అక్కడ.
అవును,
వాళ్ల వల్ల నీకు అమృతత్వం రాదు. అలాగే నా ధనయా, నీ దగ్గరున్న విపరీత భౌతిక సంపద వలన నీకు అమృతత్వం రాదు. ఇవి మూడు చాలా ప్రధానమైనవండి. మానవుడిని అజ్ఞాన భూమికలోకి నెట్టేవేమిటంటే, నేను చాలా పుణ్యకార్యాలు చేశానని ఒక మత్తెక్కిన వాడు ఒకడు, కొన్ని లక్షల మందికి నేనెవడో తెలుసు, నా పేరు అందరి నోట నానుతుంటుందనేవాడు రెండో వాడు, తర్వాత నాకు మితిమీరిన సంపదలున్నాయి 10 తరాల వరకు, కాబట్టి నన్నందరూ గుర్తుపెట్టుకుంటారు అని. ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. త్యాగేనైక, త్యాగము చేత మాత్రమే. ఆ పరిత్యాగం ఏమిటంటే, స్వామి మహాపరిత్యాగి. స్వామిని మించిన ఎగ్జాంపుల్ ఇవాళ ఈ మూడు శబ్దాలకి.
మీరు ఇందాక చెప్పిన దానిలో త్యాగం అంటే ధనం మాత్రమే కాదు, ధనాన్ని మించినటువంటి అహంకారాన్ని త్యాగం చేయాలి,
మమకారం త్యాగం చేయాలి.
అవును,
నాది నేను మాత్రమే అన్నటువంటి దంభం పోవాలి, ఆ మదం పోవాలి, పోతే దమం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మూడు ఎవరైతే దగ్గర అన్ని వేళలా గుర్తుపెట్టుకుని ఉంటారో, తమ భావనల యందు నిలుపుకుని ఉంటారో, వాడు అమృతపుత్రుడవుతాడు, అమృత తుల్యుడవుతాడు. వాడికి మరణం లేదు, శరీరం ఉంటుంది పోతుంది, అది వేరే సంగతి.
అయితే ఇప్పుడు వీటిని పాటించడానికి తగినటువంటి సాధన అంటే అహంకార నిర్మూలన కావాలి, తర్వాత మమకారాన్ని త్యాగం చేయాలి. కానీ ఇంత సులభమైనటువంటి విషయాలు కావు ఇవి. త్యాగం చేయగలమా? సామాన్యుడు, మానవ జీవితంలో సామాన్య సంసారి అనేటువంటి వాడు, ఈ ప్రపంచంలో సాధారణమైనటువంటి ఉద్యోగమో వ్యాపారమో చేసినటువంటి వ్యక్తికి అహంకార మమకారాలు త్యాగం చేయటం అంత సులువైనటువంటి పని? దీనికి కావలసింది ఏమిటి?
సులువైన పనేనా మనం చెయ్యగలమా అనుకుంటే అసలు సాధన ప్రారంభం కాదు. ఏ ఎక్కడో సంకల్పం కలగాలి. అందుకనే పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా, ఎవడో ఒక్కడుంటాడు మనకు ఒక రోల్ మోడల్, ఆ త్యాగం చేయొచ్చు. నిజానికి మీ ప్రశ్నలోనే ఒక అందమైన జవాబు ఉంది. చేయగలిగితే సంసారే త్యాగం చేయగలడు. సన్యాసికి త్యాగం చేయటానికి ఏముంది? ఎన్ని ఉండి ఎన్నింటి మధ్య ఉండి ఇవి ఏవీ నావి కాదన్న భావనలో ఉండగలిగితే, ఇవాళ నా కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు, వాళ్లతో పాటు నా దగ్గర పనిచేస్తున్న వాడి కొడుకు కూతురు నా పిల్లలే అనుకోగలిగితే ఎంత గొప్ప విషయం. మమకార రాహిత్యం అంటే మమకారం వద్దని కాదు, మమకారము మీ వారి యందు మాత్రమే ఉంచద్దు అని. అంతేని మమకారమే లేకపోయినట్లయితే అసలు మానవుడి ఉనికికే వ్యక్తిత్వ అస్తిత్వం లేదు.
అవును,
మమకారం ఉండాలి. ఎట్లా ఉండాలంటే నా పిల్లలను దాటి కూడా. భగవాన్ స్వామున్నారు మనందరి మీద ఆయనకి ఎందుకింత అపేక్ష, ఎందుకింత ప్రేమ? అది మమకార రాహిత్యం అంటున్నాను నేను. ప్రత్యేకించి ఏ ఒక్క వ్యక్తి పట్ల మాత్రమే ఆగింది కాదది, సర్వ ప్రపంచం మీద, సర్వ సృష్టి మీద ఉన్నది. అట్లా ఒక భగవంతుడు ఒక రోల్ మోడల్గా మన కళ్ల ముందు ఉండి ఇలా చేయవచ్చును అని నిరూపించిన తర్వాత మనం చేయలేకపోతే లోపం మనదే. నాకు ఒక పిల్ల ఒక పిల్లవాడు ఉంటే అసలు సమస్త ప్రపంచంలో ఉన్న పిల్లలందరి యందు నేను అదే రకమైనటువంటి ప్రేమను నేను ఎందుకు చూపించలేకపోతున్నాను? మమకారం వదులుకోలేనందువల్ల, నా వ్యామోహం వలన, పుత్ర వ్యామోహం వలన. అది దాటాలి. అలాగే అహంకారం, నేను మాత్రమే కాదు, నాకంటే గురువులు, నాకంటే ముందొచ్చిన వారు, కొన్ని కోటానుకోట్లు లక్షలాది ప్రజలు ఇక్కడ పుట్టారు, వాళ్ళందరూ ఎవరి ప్రజ్ఞలు ఎక్కడున్నాయో తెలియదు. నీకు భగవంతుడిచ్చినటువంటి ఆ ప్రజ్ఞని ఏ రకమైనటువంటి అహంకారం లేకుండా, ఏ రకమైన ఆశ లేకుండా చెయ్యాలి. ఇవన్నీ యుటోపియన్ గా, ఐడియలిస్టిక్ గా అనిపిస్తాయి. ఏమండి స్వామన్నారు, ఆశలతో బతికే కంటే ఆశయాలతో బతకటమే ఉత్తమ జీవితం. ఆశయం ప్రధానం. ఆశయంతో ప్రారంభిస్తే ఆశలు నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. అది ఒక నేచురల్ ఫినామినన్, సహజ పరిణామంలో జరుగుతాయి. కాబట్టి ఈ సంస్కారం అనేటువంటిది ఇదంతా కూడా వ్యక్తి సాధనలో చాలా ప్రధానం. అహంకార మమకారాలు సంసారి వదిలిపెట్టగలడు, పెట్టాలి. పెట్టకపోతే ఊరికే కాసేపు మాట్లాడుకున్నట్టు అవుతుందప్ప, ఆచరణాత్మకంగా శాస్త్రానికి విలువ లేదు.